నమస్కారం అశోక్ తేజ్ గారు.
అమ్మా నమస్కారం.
మీ జీవితాన్ని గురించి, మీ వ్యక్తిత్వాన్ని గురించి, మీ వ్యాపకాలను గురించి, వృత్తిని గురించి మనోభావాలన్నీ పంచుకోవడానికి వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలండి.
థ్యాంక్ యూ అమ్మా.
అయితే మొట్టమొదట మీ వారసత్వాన్ని గురించి చెప్పండి. సుద్దాల హనుమంతు గారి పేరు సాహిత్య లోకంలో కానీ లేక పాటల లోకంలో కానీ ఉద్యమాల లోకంలో కానీ తెలియని వాళ్ళు ఎవరూ లేరు.
అవును.
కాబట్టి ఆ ప్రభావం నుంచి, ఆ నేపథ్యం నుంచి చెప్పుకుంటున్నాను.
అలాగే. నాన్న హనుమంతు, అమ్మ జానకమ్మ. నాన్న ప్రజాకవిగా 1944 నుండి దాదాపు 1950 దాకా, 51 దాకా నైజాం రాజుకు వ్యతిరేకంగా సాగినటువంటి ఒక మహోన్నతమైనటువంటి, ప్రపంచ స్థాయిలో గుర్తింపబడినటువంటి పోరాటం, ఒక చారిత్రక మహోజ్వల పోరాటం అనొచ్చు దాన్ని. ఆ పోరాటంలో నాన్న, అమ్మ పాల్గొనడం, నాన్న ప్రధానంగా ఆ పోరాటంలో సాంస్కృతిక సేనానిలాగా, ఒక పెన్ వారియర్ లాగా ఆయన పనిచేశారు. ప్రధానంగా నాన్న ఆ రోజులలో ఒక పెద్ద రీసెర్చ్ చేశాడు. ఆయన ఏంటంటే, అక్షరం రాని రైతు కూలీల చేత, అణగదొక్కబడుతున్నటువంటి ఒక వర్గం చేత, ఒక ప్రజల చేత పోరాట యోధులుగా మార్చడానికి, ఆయన వాళ్ళని ఒక సమర సైనికులుగా సమాయత్తం చేయడానికి ఆయన ఏం చేస్తే ఈ యొక్క ఉద్దేశం, ఈ స్వాతంత్ర్యం అనే నినాదం ఆ ప్రజల గుండెల్లో వెళుతుందనడానికి ఆయన పెద్ద రీసెర్చ్ చేసి ప్రజల భాషలో, ప్రజల బాణీలల్లో, అంటే జానపద బాణీలల్లో, జానపద కళారూపాలలో ప్రజలు మాట్లాడుకునే సులభమైనటువంటి భాషలో గనక ఈ విప్లవ బీజాలని బీజాక్షరాలుగా మార్చితే, లేదా ఒక అద్భుతమైనటువంటి ప్రజల పాటలుగా తీర్చగలిగితే ఇది సూటిగా వాళ్ల గుండెలోకి వెళ్లిపోతుందనేటువంటి ఆ విషయాన్ని అనుకుని ఆయన ఎంత రీసెర్చ్ చేశాడంటే, మా ప్రాంతంలో ఉన్న శారదకారులు అంటారు, మామూలుగా యూసేజ్ లు శారదకాలంలో ఉంటారు కానీ శారదకారులు వాళ్ళు. శారదకారులు అంటే పక్క బుర్రకథ దళం అది. శారదకారులను పిలిపించుకుని అట్లాగే ఈ పిట్టల దొర అంటుంటారు చూసారా, లత్కోరు అని, పిట్టల దొర అని, బహురూపుల వేషం, వాళ్ళను పిలిపించుకుని ఇలా ప్రజలను రంజింపచేస్తూ ప్రజల మీద ఆధారపడినటువంటి జానపద కళారూపాలతో జీవిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా తన దగ్గరికి వెళ్ళి వాళ్ల యొక్క కళారూపాలు విని చూసి వాళ్ల బాణీలలో స్వాతంత్ర్యానికి కావలసినటువంటి పోరాట ఇతివృత్తాన్ని, ఆ నేపథ్యాన్ని అంతా కూడా అందులో రంగరించి పోశాడు ఆయన. అక్కడ ఆయన ఒక గొప్ప సక్సెస్ సాధించాడు ఆయన. కాబట్టి మీరు ఆయన పాటలలో మీరు చూసినట్టయితే పర్ఫెక్ట్ గా మనకు ఆ జానపద కళారూపం ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటుంది.
ఒక్కటి మచ్చుకి ఒక్కటి కొంచెం పాడండి నాన్నగారిది.
నాన్న పాడినటువంటి ఒక సన్నివేశం మీకు చెప్తాను. ఒక సన్నివేశంలో ఆయన వేదిక మీద పాటలు పాడుతూ ఉంటే కొంతమంది రజాకారులు, రౌడీలు వచ్చి ఆ సభను విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళు రాళ్లు తీసుకుని వస్తే, ఆ రాళ్లు తీసుకొని వచ్చి వాళ్ళు సభ మీద రాళ్లు రువుతా ఉంటే అక్కడ వేదిక మీద ఉన్నటువంటి నాన్నకి, మిగతా నాయకులు కూడా దెబ్బలు తాకి కకావికలవుతున్న సందర్భంలో నాన్న స్టేజీకి పక్కన ఒక కుడివైపున కూర్చున్న ఒక ముసలమ్మ, ఒక 70 ఏళ్ల ముసలమ్మ, వాళ్ళు వచ్చిన వాళ్ళు 50 మంది, మనం ఇక్కడ ఉన్న వాళ్ళం 2000 మంది, దెబ్బకు దెబ్బ సూస్తరేంద్రా మళ్ళీ కొడితే అయిపోతుంది కదా అనే ఒక మాట, దెబ్బకు దెబ్బ వెయ్ వెయ్యవై అన్నదంట. దాన్ని అదే మాటను తీసుకుని దెబ్బకు దెబ్బ వెయ్ వెయ్యవై, దెబ్బకు దెబ్బ దయ్యపకుండా గొయ్యలు రథకాలు ఎందుకు మనపై ఇలపై వచ్చి, ఎందుకు నైజాం ఎవడా నైజాం, ముక్కోటులలో ఒక్కడు మిగిలిన దుఃఖము లేదుల రక్కాసుల తల ఒక్కొక్క దెబ్బకు పక్కన మగలగా కుక్కల కొడుకులు తుక్కైపోగా వెయ్ వెయ్ వెయ్యవై దెబ్బకు దెబ్బ అని ఆమె మాటల్లోని ఆ పాటగా మార్చుకుని, ఆ ఎప్పుడో తాను విన్నటువంటి ఒక భాగవతంలో ఉన్నటువంటి ట్యూన్ గుర్తు చేసుకుని, అది కూడా ప్రజలు బాగా తెలిసినటువంటి ట్యూన్ తీసుకుని ఆ పాట కట్టి అప్పుడే పాడడం వల్ల 2000 మంది తిరుగుబాటు చేసి ఆ వచ్చిన 20-30 మంది రౌడీలను చితగొట్టి తరిమి తరిమి కొట్టడం అనేది ఆయన జీవితంలో జరిగిన ఒక సజీవమైన సంఘటన.
చాలా గొప్ప సంఘటన. ఆయన ప్రజాగాయకుడు అనడానికి ఇంతకన్నా మరొకటి లేదు. ప్రజల నుంచి తీసుకుని ప్రజలకు ఇచ్చారు.
అలాగే
అలాంటి విశిష్టమైన గాయకుడు.
అట్లాగే ఒక యక్షగానంలో ఉంటది ఒక పాట, బల్లానారాజు కన్నా అలచిరుతొండా కన్నా ఎల్లా సంతోష పురుషుడా, ఈ ట్యూన్లో ఒకటి ఉంటుంది అనమాట. దాన్ని తీసుకుని ఆయన, రావోయి రావోయి కూలీ రాదు నీపై ఎవరికి జాలి, వ్యవసాయ కూలి ఎండ కోర్చి వాన కోర్చి ఎముకలరుగా కష్టం చేసి నిండని నీ కడుపు సగము నీళ్లతోనే నింపితివోయి కట్టగడపన కమ్మల గుడిసే గాలివాన కలవరపరిచే గూటిలో పిల్లల గతి ఏమో గుండె దడదడలాడగదోయి వ్యవసాయ కూలి. ఇలా రకరకాల పాటలు, రకరకాల వేషాలు, సాధువుల వేషాలని, ఫకీర్ వేషాలని, ఈ యొక్క బహురూపి లత్కరు వేష, పిట్టల ధర వేషమని, ఇలా అన్నిట్లోనూ ఇదే సబ్జెక్ట్ పెట్టి, ప్రజల సబ్జెక్ట్ పెట్టి ఇలా ఆయన ప్రజల్ని.
అంటే చిన్నప్పుడు మీరు నాన్నగారి పాటలు వింటూ,
అంటే అప్పుడు పుట్టల, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇదంతా మాకు మా అమ్మ మా నాన్న మరొకసారి చెప్పుకోవడంలో లేదా సభలలో అప్పుడు పాడిన పాటలు వినిపించండి హనుమంత్ గారు అన్నప్పుడు వినిపించడం చూడడం తప్ప అప్పుడు మేము లేము.
అసలు సంఘటన జరిగినప్పుడు
లేము, అప్పుడు లేము. ఇంకోటి ఏంటంటే అసలు సంఘటన జరిగినప్పుడు కూడా మేము పుట్టకపోవడానికి కారణం ఏంటంటే ఈ ఉద్యమంలో పిల్లలు కలిగితే, పిల్లలు పుడితే ఉద్యమానికి న్యాయం చేయలేమనేటువంటి ఒక దృక్పథం వల్ల నేను నాన్నకు చాలా లేటుగా పుట్టాను. అంటే నాన్నకు 50వ ఏట నేను పుట్టాను. అంటే ఈ రకంగా
వాళ్ళు వ్యక్తిగత జీవితం కంటే తన
ఉద్యమ
జీవితం ఇంపార్టెంట్. మీరు చిన్నప్పుడు వ్యవసాయాన్ని ఇంతకుముందు ప్రస్తావించారు కాబట్టి మీకు వ్యవసాయం తెలుసు అని మీరు ఒక సందర్భంలో చెప్పారు.
అవునవును.
అంటే మీరు వ్యవసాయంతో ప్రారంభించారా, తర్వాత చదువుకుని ఈ సమాజంలోకి వచ్చారా?
అంటే మాకు ఒక 2 ఎకరాల పొలం ఉండేది. మా ఇంట్లో వాళ్ళంతా మా అమ్మ కూడా వెళ్ళి వ్యవసాయం చేయించేది. ఆ క్రమంలో నేను చదువుకుంటూనే అప్పుడప్పుడు ఈ నాగలు దున్నడం, వరాలు వేయడం, తర్వాత నారు పంచుతారు, నారు వేసిన తర్వాత మళ్ళీ మొత్తం పొలానికి విస్తరింపజేసేటప్పుడు ఆడవాళ్లు వెళ్ళి నాట్లు వేస్తూ ఉంటే మగాళ్ళు ఇటువైపు అటువైపు నాట్లు పట్టుకుని కుప్పలు పట్టుకుని వెళ్ళి ఒక్కొక్కటి అలా విసురుతుంటారు అన్నమాట. ఇలా ఈ వ్యవసాయ సంబంధించినటువంటి విషయాలు చాలా వరకు తెలుసు నాకు. బురద నాగలి తెలుసు, గొరుగుట్టడం తెలుసు, వరాలు చెక్కడం తెలుసు. ఇలా నాకు ఆ నేపథ్యం అనుకోకుండా మా ఇంట్లో తెలుసు.
ఏం చెయ్యాలి మీరు జీవితంలో అని ఏ దశలో అనుకున్నారు, అది సాధించారనుకుంటున్నారు?
నేను పుట్టినప్పుడు బాగా బలహీనంగా ఉండేవాడిని, చాలా సన్నగా, అంటే 5th class 6th 7th దాకా చాలా బలహీనంగా ఉండేవాడిని. అంటే ఒక నెట్టేసి చచ్చిపోతాడేమో అన్నంత సన్నగా ఉండేవాడిట. కాబట్టి నాకు మా స్కూల్లో మా నాన్న పేరు అందరికి తెలుసు, మా మాస్టర్లందరికి, మా టీచర్లందరికి. అయితే మా సార్లు ఎవరు కూడా నన్ను ఆటలు ఆడనిచ్చేవాళ్ళు కాదు. నువ్వు కబడ్డీ ఆడితే ఇక్కడ కాలు విరిగిపోద్ది, మళ్ళీ మీ నాన్నతో మాకు తలకైన బాబు వద్దు, నువ్వు ఆటలు ఏం ఆడొద్దు అని పక్కన పెట్టేవాళ్ళు. ఈ పక్కన పెట్టడం వల్ల బహుమతి ప్రధానోత్సవం నాడు అందరు వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి బహుమతి తీసుకుంటా ఉంటే నేను గుండె మండిపోయేవాడిని, నాకేం రావట్లేదు ఏంటి అని. అలా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. నేను ఏడుస్తుంటే పాపం పోనీ అని ఏదో ఒక ప్రైజ్ ఇవ్వాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడింది మా హెడ్ మాస్టర్ గారు. ఈ సందర్భంలో మా నాన్న ఏమన్నాడంటే, నువ్వు బలహీనంగా ఉండడం వల్ల వాళ్ళు ఆడనివ్వట్లేదు, కాబట్టి ఆ శారీరకమైనటువంటి క్రీడల కంటే ఇంకా వేరే దాంట్లో కూడా నువ్వు పాల్గొని ప్రైజ్ తెచ్చుకోవచ్చు కదా అన్న వైపుకి నన్ను మళ్లించడం జరిగింది మా నాన్న. దానికన్నా ముందు వెళితే 5 సంవత్సరాల లోపు నాకు వాళ్ళు రాయడము చదవడం కన్నా ముందే శ్రీశ్రీ గారి మహాప్రస్థానాన్ని మా నాన్న నా చేత కంఠస్థం చేయించడం అనేది కూడా నా జీవితంలో ఒక మరిచిపోలేని సంఘటన. ఆనాడు 4 ఏళ్ల పిల్లవాడి లేత గుండె మీద పడ్డ మహాప్రస్థానం ముద్ర మొన్న ఢిల్లీ అవార్డు తీసుకున్న పాటల్లో కూడా పల్లవిగాది నాకు కిరీటమైంది. అది అంటే అలా శ్రీశ్రీ నన్ను ఎప్పుడు విడిచిపోకుండా నా మెంబడి వస్తున్నాడేమో అనిపించింది. ఇది నాన్నగారు చేసిన పని.
అంటే చాలా మంది ఇళ్లలో అమరకోశాన్ని వల్లవేయిస్తే మీరు
మహాప్రస్థానాన్ని వల్లవేయించారు. అది నాన్నగారు చేసిన పని. అమ్మ చేసినటువంటి పని కూడా మనం ఇక్కడ చెప్పాలి. అమ్మ మిషన్ కొట్టేది, నాన్న ఆర్ఎంపి వైద్యం చేసేవాడు. అమ్మ మిషన్ కొడుతూ ఏం చేసేదంటే, నాకు ఊహ తెలిసేసరికి మా ఇంట్లో విపరీతమైన పుస్తకాలు కనిపించేవి. ఎక్కడ చూసినా అనేక రకాలైన పుస్తకాలు, నవల్స్ అనుకోండి, సాహిత్యం అనుకోండి, పాటలు అనుకోండి, రకరకాల పుస్తకాలు, మ్యాగ్జిమ్ గోర్కీ ఇలాంటివి, బెర్నార్డ్ షా రాసిన పుస్తకాలు, ఇలా విక్టర్ హ్యూగో, ఇలా అనేక రకాలైన పుస్తకాలు మా ఇంట్లో ఉండేవి. మా అమ్మ నా చేత నా మెదడులోకి ఆ పుస్తకాల గ్రంథాలయాల దండయాత్ర ఎలా చేయించిందంటే, తను కూర్చొని మిషన్ కుడుతూ ఎదురుగా నన్ను ఒక స్టూల్ మీద కూర్చోబెట్టుకుని, నానా ఇది మ్యాగజిన్ కొరికి అమ్మ ఈ పుస్తకం చదువు అనేది. నేను బిగ్గరగా చదివేవాడిని, మా అమ్మ వింటూ ఉండేది. ఇంకొక సంస్కారం మా ఇంట్లో ఏంటంటే, మా ఇంటికి మా నాన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక పుస్తకం తీసుకొచ్చేవాడు. అది శరత్చంద్ర చట్టోపాధ్యాయ కావచ్చు, రవీంద్రనాథ్ ఠాగూర్ గోర కావచ్చు, లేకపోతే భిన్న ధృవాలు కావచ్చు, శేషప్రశ్న ఏదో ఒకటి, లేదా తెన్నేటి హేమలత గారిది, ముప్పా రంగనాయకం, సంథింగ్, ఏదో ఒక కొత్త పుస్తకం తీసుకొచ్చి మా నాన్న ఒక్కటి చదువుకునే అలవాటు ఎప్పుడు లేదు ఆయనకి. మేము మరీ చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న చదివితే మా అమ్మ వినేదంట. మేము పెద్దగా అవుతున్న కొద్దీ మా నాన్న చదవాలి, మేమందరం వినాలి. అట్లాగే మా ఇంటి పక్కన ఉన్నటువంటి మా నాన్న సహచర మిత్రుడు కూడా, వాళ్ళు వచ్చి సాయంత్రం 4 కాగానే మా ఇంట్లో ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే 4 నుండి రాత్రి 8 దాకా హాయిగా పుస్తక పఠనం అన్నమాట. మళ్ళీ ఒక్కొక్క వాక్యం దగ్గర ఆగి ఆ వాక్యంలో ఉన్న విషయాన్ని, దానిలో ఉన్న రసాత్మకతని, దానిలోని కవితాత్మకతని, తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఆ సోషల్ సామాజిక చిత్రణ ఉంటుంది కదా, ఆ దోపిడీ కావచ్చు, లేదా కరుణ సన్నివేశంలో వచ్చేటువంటి ఆ ఎక్స్ప్రెషన్ కావచ్చు, దాన్ని ఒత్తి ఒత్తి ఒక్కొక్క లైన్ గురించి మళ్ళీ డిస్కషన్ చేసేవాళ్ళు. అంటే ఒక 25 పేజీలు చదివితే 10 పేజీల దగ్గర ఆగిపోయి ఒక గంట సేపు ఆ వచ్చిన లైన్ గురించి మాట్లాడుకునేవాళ్ళు.
అంటే చిన్నప్పుడే కథలు చదవడం కాకుండా వాటిని విశ్లేషించడం, వాటి గురించి
ఆలోచించడం మొదలైందంటే నా అద్భుతమైన నా బాల్యం ఎంత గొప్ప నాకు సహాయం చేసింది చూడు. ఇప్పుడు రంగదాసు నవల ప్రేమ్చంద్ రాసిన చదువుతా ఉంటే మా నాన్న, అతడు చూడలేడు కానీ ఏడవగలడు అని ఒక లైన్ ఉంది. ఆ లైన్ దగ్గర ఆగి చూడు నాయన ఎంత బాగా రాసినాడు ఆయన, గుడ్డివాడు చూడలేడట కానీ ఏడవచ్చు కదా, ఏడవడానికి గుడ్డితనం అడ్డు కాదు. ఇలా ఈ ఒక్క వాక్యం తీసుకుని ఒక 15 విశ్లేషణ జరిగింది. అటు మా అమ్మ మా నాన్న వీళ్ళందరూ మాట్లాడుతుంటే ఇలా విని విని నేను మాట్లాడడం అనమాట. ఇలా నా బాల్యం. లేదంటే మా నాన్నకి హార్మోనియం వచ్చు. మా నాన్న ఒకరోజు పుస్తకం అయిపోయింది అనుకుంటే మా నాన్న కూర్చుని అనేక రకాలైనటువంటి పాటలు ఆయన అద్భుతంగా వాయించేవాడు. ఆయన వాయిస్తా ఉంటే మా అమ్మ పాడేది,
అమ్మ కూడా పాడే,
అమ్మ చాలా బ్రహ్మాండంగా పాడుతుంది. ఆ పాడడం అనేది నాకు ఏమాత్రం అన్న వచ్చు అంటేది నాకు అమ్మ ద్వారా వచ్చింది. అలా అమ్మ పాడుతుంటే నాన్న వాయించడం ఎంత బాగుంటుందండి చూడడానికి ఆ రోజులలో. పోతే ఇంకేమీ ఇంకా ఏమీ లేదుగా వినోదం మాకు. రేడియో అప్పటికి ఇంకా రాలేదు. రేడియో వచ్చిందంటే మా ఇంటికి మొదటిసారి వచ్చింది రేడియో మా ఊళ్ళోనే.
మీ ఊరేది?
మా ఊరు సుద్దాల.
ఎక్కడ?
నల్గొండ జిల్లా సుద్దాల. ఆలేరుకు 20 దూరంలో ఉంటుంది. అంటే మనం హైదరాబాద్ నుంచి వరంగల్ పోయే రూట్ లో ఆలేరు వస్తుంది. ఆలేరు నుంచి 20 లోపలికి ఉంటుంది. మా ఊళ్ళో 2 రేడియోలు వస్తే మా ఊర్లో కేవీ రంగారావు గారు వాళ్ళ ఇంట్లో రేడియో వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చింది. సో రేడియో వచ్చేదాకా, లేదా రేడియో వచ్చినా సరే రేడియోలో ఇంపార్టెంట్ విషయాలు ఉంటేనే వినడం, లేకపోతే తప్పకుండా ఈ కార్యక్రమానికి మాత్రం ఆటంకం లేదు. అయితే పాట లేకపోతే ఒక పుస్తకం, పాట లేదా పఠనం, ఇలా గడిచింది నా జీవితం.
అయితే ఈ సంగీత సాహిత్యాలు విని విని మీరు కూడా సృజనాత్మకంగా స్కూల్ వయసులోనే
మొదలుపెట్టింది. 4 తరగతిలోనే మొదటి పాట రాశాడు అని జెండాకు మొరబెట్టినట్టుగా. అంటే ఒక ఒక చిన్న నాటకీయత అనేటువంటి లక్షణం నాకు చిన్నప్పుడే ప్రారంభమైంది. నాటకీయత రావడానికి కూడా నాన్న పాడే విధానం, స్టేజ్ మీద పాడే విధానం, ప్రజల్ని ఆకట్టుకునే విధానం. మా మేనమామ, మా అమ్మ వాళ్ళ అన్నయ్య పాశకంఠ సత్యనారాయణ, ఆయన కూడా అద్భుతమైనటువంటి నటుడు. ఆయన భాగవతాలలో, వీధి భాగవతాలు, ఆ రంగస్థల నాటకాలలో ఆయన వేసే వేషాలు, ఇవన్నీ కూడా నాకు చిన్నప్పటి నుంచి ఈ నాటకాలు, వేషం, పాత్రోచితమైన సంభాషణ, ఇవన్నీ కూడా నాకు అన్ని కలగా పులగంగా రావడం మొదలెట్టాయి. కాబట్టి నా మొదటి పాటలోనే ఒక చిన్న నాటకీయత కనిపిస్తుంది, జెండాకు చెప్పినట్టుగా ఉంటుంది.
అంటే దీని ద్వారా మీరు ఆ బహుమతులు తెచ్చుకునే ప్రయత్నం మొదలు పెట్టారా?
మొదలుపెట్టి ఇంకా నేను నా జీవిత కాలంలో ఎప్పుడు ఇంకొకరికి ఉపన్యాసం ప్రైజ్ గాని, పాటల ప్రైజ్ గాని, వ్యాసరచన ప్రైజ్ గాని ఇంకొకరికి వెళ్ళాల. చివరికి ఏ దశ వచ్చిందంటే ఇంటర్మీడియట్ లో మా అప్పారావు గారు ఉండే ప్రిన్సిపల్ గారు, వీడికి అన్ని ప్రైజులు వచ్చినప్పుడు వరుసగా వాడికి ఇచ్చేయక ఈ ప్రైజులు పోటీ పెట్టడాలు, దీనికి ఒక సార్ను వేయడము, దీనికి ఒక ఇన్ఛార్జ్ లెక్చర్, ఇదంతా ఎందుకయ్యా, ఊరికి వరుసగా వాడికి ఇచ్చేసే పోలా, ఎట్లాగో వాడికి కదా వచ్చేది అన్నంత దాకా వెళ్ళిపోయి.